శిష్యగ్రంథము 44వ అధ్యాయము 3వ వచనాన్ని 4వ వచనాన్ని చదువుకుందాం. 3వ వచనాన్ని 4వ వచనాన్ని చదువుకుందాం. నేను దప్పికల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుదురు. ప్రార్థన చేసుకుందాం. తనలో వంచండి, ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ్రువైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వాధికారి అయిన ప్రభు, ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గొప్ప చేస్తున్నాం, సాగిలి పడుతున్నాం. మా ప్రభు, మీరు కాలానికి అధిపతి అయి ఉన్నారు, సృష్టికర్త అయి ఉన్నారు, భూత వర్తమాన భవిష్యత్ కాలాలను కలిగించిన దేవుడై ఉన్నారు, ఆది ఎందున్న దేవుడు అని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. 2025 కూడా మీ దగ్గర నుంచి మాకు అనుగ్రహించబడ్డ దానమే, వరమే, అనుగ్రహమే అని నమ్మి స్తుతిస్తూ ఉన్నాం. 2024 లో సంవత్సరం అంతా మానక ప్రతి మధ్యాహ్నం నాయన అనుదినము ప్రార్థించడానికి, అనేకుల కొరకు ప్రార్థించడానికి, ఎస్ఎఫ్జే పరిచయ కొరకు ప్రార్థించడానికి మీరు ఏర్పాటు చేసిన ఈ 55 స్త్రీల సహవాసాన్ని బట్టి స్తుతిస్తున్నాం. నూతన సంవత్సరంలో మీరు కట్టిన నూతన స్త్రీల సహవాసాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ప్రభా, ప్రతి వార్షికోత్సవంలో ఎంతో గంభీరంగా, ఎంతో శుద్ధపాటుతో, ఐక్యతతో ప్రభు ఆయన ఒకటే మాట, ఒకటే డ్రెస్ కోడ్ కలిగి ఏక స్వరాలతో ఆరాధించిన ఆ స్త్రీల ఆరాధన అన్ని మీకు ఇంపుగా ఉన్నవని ప్రభా, కనులారా వాటిని చూసే భాగ్యం ఇచ్చారు. ఆయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. 2025 కొరకు మీరు దాచి ఉంచిన మేలు చేత ఈ సహవాసాలన్నింటినీ తృప్తిపరచండి. మా ప్రభు, మీరు మా పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు, ఆలోచనలు, ప్రణాళికలు మీరు నెరవేర్పులోకి తీసుకురండి. తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ మరొకసారి మీరు కట్టిన అన్ని స్త్రీల సహవాసాలను బట్టి మీ ఘననామానికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. రాత్రి వాచ్మేట్స్ ప్రార్థనలో, ఆరాధనలో మీ సన్నిధి తోడుగా ఉంచారు. ఉదయం ఆరాధనలో మీ సన్నిధి తోడుగా ఉంచారు. ఈ మధ్యాహ్నం స్త్రీల ఆరాధనలో మరొకసారి ఆత్మదేవ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీ ఆధిపత్యానికి లోబడుతున్నాం. మీ నమ్మకత్వానికే స్తుతులు చెల్లిస్తున్నాం. సాయంత్రం నూతన సంవత్సరపు ఆరాధనలో కూడా మీరు మా అందరితో మాట్లాడండి. ఈ సంవత్సరం కొరకే మమ్మల్ని మేము నాయన సిద్ధపరచుకొని ఖాళీ హృదయాలతో మీ పాదాల దగ్గరకు వచ్చాం. ఆత్మదేవ, మీరే మీ ఆలోచన చెప్పి నడిపించి సంవత్సరం అంతా మేము ఏ డైరెక్షన్లో వెళ్ళాలో మీరు ప్రభువా మీ ఉద్దేశాన్ని గ్రహించే మీ మెల్లని స్వరాన్ని వినగలిగే కృప నాకు మాకు దయచేయండి. ఈ మధ్యాహ్న కాలపు సన్నిధిలో, మీ మధ్యాహ్న కాలపు ఆరాధనలో మీ స్వరం వినిపింపచేయమని వేడుకుంటూ మహిమ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ మరొకసారి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఎక్కువ మంది లేరు కాబట్టి నాకు చాలా పనులు ఉన్నాయి, కొన్ని మాటలు చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. ఎక్కువగా మనం వాక్యము, వర్తమానం, గొప్ప గొప్ప సంగతులకి కాకుండా ప్రార్థించే సహవాసాలుగా, ప్రార్థనా సహకారులుగా మీరు కట్టబడ్డారు. నిజంగా స్త్రీల సహవాసాల విషయంలో నేను చెప్పగలిగిన సాక్ష్యం, మేము పడ్డ ప్రయాస చాలా తక్కువ. స్త్రీల సహవాసాలు కట్టుబడాలన్న దాని దగ్గర ఏ స్త్రీల సహవాసం కట్టబడడానికి నేను కారకుని కాదు. ఏ బ్రదర్స్ కూడా స్త్రీల సహవాసాల కొరకు ప్రయాసపడలేదు. మీరే ప్రయాసపడ్డారు, మీరే చక్కగా నడిపించుకుంటూ వచ్చారు. మీ అందరి మధ్య ఉన్న ఐక్యతను బట్టి, ఆసక్తిని బట్టి మరొకసారి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. అయితే మీ విషయంలో, స్త్రీల సహవాసాల విషయంలో నాకున్న ఆశ లేదా నా మీ అందరు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఆ భారంతో, క్లారిటీతోటి, గురితోటి, లక్ష్యంతో ప్రార్థన చేయటం నిజముగా ప్రభు రాజ్య విస్తరణకి చాలా అవసరం. ప్రభు రాజ్య విస్తరణలో మీరు సహకారులు, పాలుభాగస్తులు. 2024 కొరకే నేను నూతన సంవత్సరం తీర్మానంలో భాగంగా అనుదిన భక్తికి, ఆదివారం భక్తికి తేడా చూస్తున్నాం. ఆదివారం గుడికి వెళ్తే మేము అంత బలపడలేదు, కానీ అనుదినము ఈ ప్రార్థన సహవాసానికి రావటం ద్వారా చాలా బలపడ్డాము అన్న సాక్ష్యాలు వింటున్నాం. ఇదేదో నిజంగా బలపడుతున్నావా లేకపోతే ముఖస్థుతి కొరకు చెప్తున్నామా అన్నది అర్థం కాని పరిస్థితుల్లో లేదు. అనుదిన భక్తి ఆదివారం భక్తి కంటే చాలా బాగుంటుంది. మనం బలపడడం కాదు, ప్రభు మనకు నేర్పించిన ప్రార్థన కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోను, లూకా సువార్త 11వ అధ్యాయంలోను పరలోక ప్రార్థన, ప్రభు నేర్పించిన ప్రార్థన. అందులో నీ రాజ్యం వచ్చుగాక అన్నది ప్రార్థన అంశం. దై కింగ్డమ్ షెల్ కమ్, నీ రాజ్యం వచ్చుగాక అన్నది ప్రార్థన అంశం. ఆయన రాజ్యం రావాలి అని మనం ప్రార్థన చేయమన్నాడు. ఆయన రాజ్య సువార్తను ప్రకటించమన్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. ఆయన రాజ్యంలో శిష్యులను తయారు చేయమన్నాడు. ఆయన రాకడ కొరకు సిద్ధపరచమన్నాడు. అది ఆయన చెప్పిన పని. కాబట్టి సంవత్సరాల తరబడి మందిరాలకు వెళ్ళి అదే సరిపోయిందిలే అనుకుంటున్నారు తప్ప, రాజ్య కట్టబడ్డంలో, రాజ్య విస్తరణలో, ఆత్మల సంపాదనలో నిల్వలు కావట్లా. సేవ సేవకుడు చేయాలి, విశ్వాసి ఆశీర్వాదాలు పొందుకోవాలి అన్న ఒక తప్పుడు దృక్పథంతో సంఘాలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఏం చెప్పాలనుకున్నామంటే, 52 ఆదివారాలు మానకుండా నువ్వు మందిరానికి వెళ్ళావో తెలియదు, కాని మేమైతే 52 ఆదివారాలు కాదు, 365 డేస్ ఆరాధించటం. అది రోజుకు 3 పూట్లు ఆరాధించడం లేదా 2 పూట్లు ఆరాధించడం అలవాటు చేసుకున్నాం. 52 ఆదివారాల్లో నువ్వేం సాధించావు చెప్పు. మేము అనుదిన భక్తిలో 52 వారాల్లో 52 సంఘాలు కట్టగలిగాము అన్నది పాస్టర్స్ మీటింగ్లోను సంఘాల్లో మనకు అవకాశం ఇచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళ ముందు అనుదిన భక్తికి, ఆదివారం భక్తికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇట్ ఈజ్ ప్రూవ్డ్ మేము పరీక్షించి దాని ఫలితాన్ని పొందుకొని సాక్ష్యాధారాలతో మేము మధ్యకు వచ్చాం. మీరు కూడా ఆదివారం భక్తికి పరిమితం కాకుండా అనుదిన భక్తిలోకి రావాలి అని వాళ్ళని ఎంకరేజ్ చేయాలనుకున్నాం. నిజంగా ప్రభు కూడా సంఘాలని, నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను, సంఘాలకు వెళ్లకుండా, మేబీ ఈరోజు మధ్యాహ్నం మనకు తక్కువ మంది వచ్చారు కాబట్టి వీళ్ళు ఎస్ఎఫ్జే కంటే వీళ్ళ సంఘాలు ఎక్కువ అన్న భావన దయచేసి నాయకుల్లో కలగడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఎస్ఎఫ్జే సభ్యులు లోకానికి ఉప్పుగా, సంఘాలకి అప్రయోజనకరంగా, మేలుకరంగా ఉండాలి. మనం దాన్ని బట్టి ఆదివారం ఉదయం మధ్యాహ్నం సంఘాలకు వెళ్తున్నారు కాబట్టి ఆదివారం మీరు మధ్యాహ్నం స్త్రీల ఆరాధన పెట్టుకోకపోయినా నేను ఏ రోజు ఆదివారం స్త్రీల ఆరాధన పెట్టండి అని అడగలేదు. ఆదివారం మధ్యాహ్నం జరిగే ఆన్లైన్ చర్చ్ కూడా క్యాన్సిల్ చేసేసాం. చేసేసి మార్నింగ్ 5 గంటల దాంట్లోనే రొట్టె ద్రాక్ష రసాలు పెట్టాం. మనం సంఘాలతో పోటీ పడడం లేదు. మనం సంఘాలకు వెళ్లే వాళ్ళని మనం మన సహవాసాల్లోకి ఆకర్షించడానికి ప్రయత్నం చేయట్లేదు. కానీ సంఘాలకు వెళ్ళి ఏం పని చేయకుండా మొక్కుబడి భక్తి చేస్తున్న వాళ్ళు మాత్రం అది కాదు, దేవుడు అది కోరుకోవట్లేదు, నువ్వు ఫలించాలి అని చెప్పటం, సంఘాలకి ఆదివారం మాత్రమే వెళ్తున్న వారిని మిగతా 6 రోజులు కూడా నువ్వు దేవునితో సహవాసం చేస్తే సంఘ సహవాసాన్ని నువ్వు కోరుకుంటే గొప్ప కార్యాలు చూస్తావు అని చెప్పటం, మనం గురిగా కలిగి ఈ పరిచర్యను కొనసాగిస్తా ఉన్నాం. ఇది నేను మళ్ళా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రత్యేకించి ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, మరలా ఈ సంవత్సరం రాత్రి కొత్త ఎజెండాలు పెట్టుకున్నాం. ఒకటి 2024లో 52 ఆదివారాల్లో 52 సంఘాలు అన్నాం ఆయన మనకిచ్చాడు, 2025ని ఇచ్చాడు. అదే ఆశ పెరగాలి తప్ప తగ్గకూడదు. కాబట్టి ఈ సంవత్సరం కూడా 52 సంఘాలు కట్టబడాలన్నది మనం గురిగా కలిగి ఉన్నాం. కాబట్టి 52 వారాల్లో మనం రోజు ప్రార్థన చేసి కనీసం వారానికి ఒక సంఘాలన్నా కట్టాలి అన్నట్టుతో ప్రార్థన చేద్దాం. తప్పకుండా దేవుడు సంఘాలు కడతారు. అందులో ఈ సంవత్సరం ప్రత్యేకించి నేను ఆశపడుతుంది ఏంటంటే, మన చిన్న బిడ్డల సహవాసాలు, ఎస్ఎఫ్జె కిడ్స్ సహవాసం, ఇప్పటికి ఆంధ్ర కిడ్స్, తెలంగాణ కిడ్స్ సహవాసాలు ఉన్నాయి. కానీ మన సహవాసాలు ప్రతి జిల్లాలో ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్నాయి. అందులో 55 స్త్రీల సహవాసాలు మీరు కలిగి ఉన్నారు. 55 స్త్రీల సహవాసాలతో కలిపి 166 సహవాసాలు ఉన్నాయి. మన చిన్నపిల్లల్ని ఏ తల్లి ఏ తండ్రి పిల్లల విషయంలో బాధ్యత లేకుండా లేరు. బాధ్యతాయుతంగా స్కూల్లో జాయిన్ చేస్తున్నాం, ఫీజులు కడుతున్నాం, బాక్సులు పెడుతున్నాం, రోజు పంపిస్తున్నాం. మనం పిల్లలు చదువుకుంటా ఉంటే దాన్ని విజువలైజ్ చేసుకోగలుగుతున్నాం. 15 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత నా కొడుకు ప్రయోజకుడు అవుతాడు, నా కూతురు ప్రయోజకురాలు అవుతుంది అన్న స్పృహంతో ఇయర్స్ టుగెదర్ మనం ఎడ్యుకేషన్ కొరకు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధపడతా ఉన్నాం. అంత శ్రద్ధ కలిగిన క్రైస్తవ తల్లిదండ్రులు పిల్లల్ని దేవుడి దగ్గరికి నడిపించాలి అన్నది మనం ఖచ్చితంగా వాక్యాన్ని బట్టి ఆ డైరెక్షన్ లో ప్రార్థన చేయాల్సిందే. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, కిడ్స్ సహవాసాలు ఎస్ఎఫ్జే అన్ని జిల్లాల్లో కట్టబడాలి. ఇది 1 సంవత్సరంలో జరుగుతుందా 2 సంవత్సరాలు జరుగుతుందా నాకు తెలియదు, కానీ జరిగి తీరాలి. దాని కొరకు మనం భారంతో ప్రార్థన చేయాలి. అట్లాగే ఎస్ఎఫ్జే యూత్, నేను ఎస్ఎఫ్జే యూత్ సహవాసం కట్టబడడానికి ముందు ఈ సహవాస ప్రార్థనలో చాలా మంది తల్లులు అదే ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టేవారు. నా కొడుకు తిరగబడుతున్నాడు, మాట వింటలేదు, నా పిల్లలు రక్షించబడాలని చెప్పి ఆ ప్రేయర్ రిక్వెస్ట్ లో రిపీటెడ్ గా వాళ్ళు యవన బిడ్డల పేర్లు పెట్టేవారు. నేను బలంగా నమ్ముతాను, యవన బిడ్డల రక్షణ కొరకు పేరెంట్స్ ఎస్ఎఫ్జే గ్రూప్ లోకి వచ్చి అడిగిన ప్రార్థనకు సమాధానం ఎస్ఎఫ్జే యూత్ సహవాసం, ఎస్ఎఫ్జే యూత్ బాయ్ సహవాసం, ఎస్ఎఫ్జే యూత్ గర్ల్ సహవాసం. కట్టుబడి 2 ఇయర్స్ అయ్యింది. లాస్ట్ ఇయర్ మనం 2వ సహవాసాన్ని కట్టాం, ఇయర్కి 1 సహవాసాన్ని కట్టాం. కానీ 166 సహవాసాల్లో ఎంతమంది యవనస్తులు ఉన్నారు? ఎస్ఎఫ్జే మెంబర్స్ యొక్క పిల్లలు యవనస్తులు. వాళ్ళంతటి వాళ్ళు దేవుని తెలుసుకుంటారు, వాళ్ళంతటి వాళ్ళు దేవుళ్ళు ఎదుగుతారు అనొద్దండి. వాళ్ళంతటి వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళంతటి వాళ్ళు ప్రయోజకులు అవుతారని చెప్పి అంటున్నామా? కాదు కదా. వాళ్ళు చదువుకోవాలని చెప్పి బలవంతం చేస్తున్నాం, చదువుకోవడానికి ప్రోత్సాహం ఇస్తున్నాం, చదువుకోవడానికి కావలసిన అన్ని విధాలుగా మనం బాధ్యతలు తీసుకుంటున్నాం. వేరే ఆత్మీయ జీవితానికి వచ్చేసరికి దేవుడు పట్టుకోవాలి, దేవుడు దర్శించాలి, దేవుడు మాట్లాడాలి. చదువు దగ్గరకు వచ్చేసరికి నా బాధ్యత, తల్లిగా నా బాధ్యత, తండ్రిగా నా బాధ్యత, నేను కదా పిల్లల్ని గైడ్ చేయాలి అంటున్నాం. ఖచ్చితంగా మీరు ఈ పాయింట్స్ మీద ప్రార్థన చేయండి. యవన బిడ్డలు సహవాసాలు ప్రతి జిల్లాలో కట్టబడాలి, చిన్నారుల సహవాసాలు ప్రతి జిల్లాలో కట్టబడాలి. ఆల్రెడీ మనకున్న దర్శనం పోలీసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వర్క్ చేస్తున్నాం. అదర్ డిపార్ట్మెంట్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం, వర్క్ చేస్తున్నాం. నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తల్లి మనసు కాబట్టి, పిల్లల మీద అపారమైన ప్రేమ కాబట్టి, పిల్లలు చెడిపోకూడదు, బాగుపడాలి అని ఎక్కువగా మీరు కోరుకుంటున్నారు కాబట్టి మీ చిన్నారి బిడ్డల కొరకు, మీ యవన బిడ్డల కొరకు మీరు ఈ మధ్యాహ్నపు సహవాస ప్రార్థనలో భారంగా ప్రార్థన చేయాలి. దట్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. రిక్వెస్ట్ మాత్రమే కాకుండా దట్ ఈజ్ క్లియర్ కట్ డైరెక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆత్మదేవుడు మనల్ని చాలా స్పష్టంగా అదే డైరెక్షన్ లో నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం వాగ్దానంలో నుంచి ఆ మాటలు రాత్రి జ్ఞాపకం చేశాను. అందులో మీరు ఎంతమంది ఉన్నారో తెలియదు, అయినా నేను మన వాగ్దానంలో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో, ఏం చెయ్యాలనుకుంటున్నాడో, ఏం చెప్పాలనుకుంటున్నాడో అవి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి చదువుదాం ఆయన మాట్లాడుతున్న మాట. నలభై నాలుగవ అధ్యాయం యెషయా గ్రంథంలో ఆయన మాట్లాడుతున్న మాట మనకు అర్థం కావాలి. ఆయన మూడో వచనంలో మాట్లాడుతున్నాడు, నేను. యెషయా గ్రంథం 44:3, నేను దప్పిగలవాణి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని ఆశీర్వదించేదను, నీటి కాలువల వద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఆయన మాట్లాడుతున్న మాటలో చాలా స్పష్టంగా మనం చూస్తున్న మాటలో, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను. దేవుడు ఈరోజు వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్న పాథెటిక్ సిచ్యువేషన్ ఏంటంటే, క్రిస్టియన్ కంట్రీసే కానీ పేరెంట్స్ పిల్లల్ని నెగ్లెక్ట్ చేశారు ఆత్మీయ జీవితంలో. ఇప్పుడున్న ఈ పాస్ట్ జనరేషన్ లో పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద చదువులు, పెద్ద పెద్ద అంబిషన్స్ తో పరిగెడుతున్నారు కాబట్టి ముందు వీడి చదువు కంప్లీట్ చేసేసుకుంటే, వీడి ఉద్యోగంలోకి వచ్చేస్తే ఆ తర్వాత భక్తి చేస్తాడు అని ఒక తప్పుడు అభిప్రాయంతో సంఘం ఉంది. అందుకే ద మోస్ట్ నెగ్లెక్టెడ్ మినిస్ట్రీ ఇన్ ద చర్చ్ ఈస్ చిల్డ్రన్ మినిస్ట్రీ అండ్ యూత్ మినిస్ట్రీ. ఆ మాట విన్న ప్రతిసారి వేదన అనిపిస్తుంది. చిన్నపిల్లల్ని ఎట్లా తీసుకెళ్తామంటే, వాక్యం మనం వింటాము, వాళ్ళ వాక్యం ఏమి వినరు కాబట్టి వాళ్ళని ఆడుకోవడానికి వదిలేయాలి. లేదా సండే స్కూల్ ఆదివారం బడి, వాక్యం జరుగుతున్నప్పుడు పిల్లలు గోల చేస్తా ఉంటే పేరెంట్స్ వాక్యం వినలేరు కాబట్టి పిల్లల్ని పక్కకు తీసుకుని వీళ్ళు ఆడించడము, ఒక స్టోరీ చెప్పడము, ఒక పాట నేర్పించడము, మళ్ళీ తీసుకొచ్చి పేరెంట్స్ కప్ చెప్పడం. అక్కడితో ఏమైపోద్ది? మీరు అబ్జర్వ్ చేయండి, చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లలు కూడా మొబైల్ ఫోన్ బాగా ఆపరేట్ చేస్తున్నారు. మొబైల్ ఫోన్ లేకపోతే వాడు భోజనం చేయట్లేదు, మొబైల్ ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు. మనం ఏం చేస్తున్నామంటే వాడు గోల తగ్గించడానికి ఫోన్ చేతిలో పెడుతున్నాం, వాడు ఫోన్లో చాలా స్పీడ్ అవుతున్నాడు, నీకంటే బాగా ఫోన్ ఆపరేట్ చేస్తాడు. నీకంటే బాగా ఫోన్ ఆపరేట్ చేయగలిగి నీకంటే బాగా స్పీడ్గా ఉన్నవాడు దేవుడి దగ్గరికి ఎప్పుడు రావాలి? దేవుని వాక్యం ఎప్పుడు నేర్చుకోవాలి? దేవుని పాఠాలు ఎప్పుడు నేర్పించాలి? వినండి ఈ మాట. ఈరోజు వెస్టర్న్ కంట్రీస్ పరిస్థితి ఎట్లా ఉందంటే, యంగ్ జనరేషన్ చర్చెస్కు దూరం అయిపోయింది. ఈవెన్ ఆంధ్ర తెలంగాణలో సంఘాల్లో యవనస్తులు రావట్లేదు, సంఘాలకు పురుషులు రావట్లేదు, సంఘాలకు వచ్చే వాళ్ళంతా ముసలి ముతక వస్తున్నారు, అన్ఎడ్యుకేటెడ్ వస్తున్నారు, ఎడ్యుకేటెడ్ విమెన్ కూడా రావట్లేదు. సంఘం తన మహిమను కోల్పోయింది, సంఘం తన గురిని కోల్పోయింది, సంఘం ఆశను పుట్టించడం, నిరీక్షను పుట్టించి బలపరచడానికి బదులు సంఘానికి వెళ్తే నిరాశ వస్తుంది, నిట్టూర్పు వస్తుంది అన్నది చాలామంది అభిప్రాయం. నిజంగా ఎస్ఎఫ్జే విషయంలో మనం ప్రభువును స్తుతించేది, ఎట్లా గ్రో అవుతుందంటే అలా గ్రో అవుతుంది, ఎట్లా ఎక్స్పాండ్ అవుతుందంటే ఎట్లా ఎక్స్పాండ్ అవుతుంది. ఉద్యోగస్తులు మెడ వంచరు, పోలీసులు మెడ వంచరు, ఆదివారం కూడా మందిరాలకు రావడం మానేసిన వాళ్ళు, ఉద్యోగస్తులు భార్యలు మాకేం అవసరం, మాకేం తక్కువ అన్న మోసంలో బ్రతుకుతున్న వాళ్ళు మోకాల మీదకి వస్తున్నారు, కన్నీటి ప్రార్థనలోకి వస్తున్నారు. ఒక ఆయన ఇలా అన్నాడు, ఆయన డిఎస్పీ గారు, ఆయన కూతురు సిఏ గారి భార్య, ఎస్ఎఫ్జే ప్రారంభ దినాల్లో అన్నమాట. ఆయన అన్నాడు, బాబు నువ్వేం చేస్తున్నావో తెలియదు కానీ నేనేం చేస్తున్నామంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి టైం స్పెండ్ చేసే వాళ్ళు బ్యూటీ పార్లర్కి వెళ్ళడం మానేశారు. సరిగ్గా జడ దువ్వుకోవట్లేదు, సరిగ్గా బంగారం పెట్టుకోవట్లేదు, మంచి బట్టలు షాపింగ్స్ అవి కోరట్లేదు. ఏం చెప్తున్నావో తెలియదు కానీ అంత మార్పు అయితే మేము చూడగలుగుతున్నాం బాబు మా కుటుంబాల్లో అన్నాడు ఆయన. దేవుని వాక్యంలో జీవం ఉంది, దేవుని బిడ్డలకి దేవుడి మీద ఆశ ఉంది. దేవుడు ఎలా కోరుకుంటున్నాడో అలాగుండాలి. లోకంలో మితంగా ఉండాలన్న స్పృహ ఉంది, కానీ నిజంగా మనం ఆ డేంజరస్ జనరేషన్ లో ఉన్నాం. టూ మచ్ టెంప్టేషన్స్, టూ మచ్ అట్రాక్షన్స్, టూ మచ్ అట్రాక్షన్స్. ఇలాంటి కొట్టుకుపోయే కాలంలో, లేకపోతే నేను ఈ మాట అంటాను, ఒకప్పుడు ఇళ్లలో టీవీ లేదు, టైం మన చేతిలో ఉంది. టీవీ వచ్చిన తర్వాత టైం టీవీ దొంగిలించడం ప్రారంభించింది. సరే టీవీ అన్నా నువ్వు మోసుకొని వెళ్ళలేవు కాబట్టి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇంట్లోంచి బయటకు వచ్చినా లేకపోతే కొంచెంసేపే ఉంటాం. ఆ టీవీ కాస్త సెల్ ఫోన్గా చేతిలోకి వచ్చింది. ఇక ఇది నీతో పాటు వేర్ ఎవర్ యూ గో ఐ విల్ ఫాలో అంటుంది. నువ్వు ఎక్కడికి పోయినా అరే నన్ను తీసుకోరా, నన్ను తీసుకోరా అని చెప్పి మాట్లాడుతుంది. అసలుకి ఫోన్ లేకపోతే ఇక వెళ్ళే పని లేదు, మనకి దినాలు గడిచే పని లేదు. ఒకవేళ ఆ సోషల్ మీడియా, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ ఏదైనా ఓపెన్ చేసామంటే అందులోంచి తేరుకుని బయటకు రావడానికి గంటల సమయం పడుతుంది. ఈలోగా చెత్త అంతా డంప్ చేస్తున్నాడు, చెత్త అంతా డంప్ అయిపోతుంది. ఈవెన్ మనకి ఇవన్నీ చూసాము, వాక్యంలో పడ్డాము, ఇది మంచిది కాదన్న స్పృహం దోకే మన యవన బిడ్డలు అలా లేరు, మన చిన్న బిడ్డలు అలా లేరు, భర్తలు అలా లేరు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను అన్న ఒక్క మాట దగ్గర, యాజ్ ఏ వైజ్ ఉమెన్, యాజ్ ఏ బిలీవింగ్ ఉమెన్, నీ కుటుంబం, నేను అనేది నీ పిల్లల రక్షణ కొరకు, నీ చిన్నారుల ఆశీర్వాదం కొరకు, నీ కుటుంబం కొరకు, దేవుడిని కప్పచెప్పిన బాధ్యతను బట్టి తప్పకుండా నువ్వు బాధ్యత తీసుకోవాలి. ప్రభు మాత్రం రెండు చేతులు ఎత్తి దీవిస్తానని మాట్లాడుతున్నాడు. రెండు చేతులు దీవిస్తాను, నీ సంతతి మీద నా ఆత్మను కుమరిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను, వారు నిరవంజి చెట్లు నీటి కాలువల వద్ద ఎదుగునట్లుగా ఎదిగింప చేస్తాను. నువ్వు నేను చేయాల్సిందల్లా ఒకటే, ఎస్ఎఫ్జే స్త్రీల సహవాసాలు నా రిక్వెస్ట్ ఒకటే, యూత్ ఫెలోషిప్ల కొరకు ప్రార్థన చేయండి, కిడ్స్ సహవాసాల కోసం ప్రార్థన చేయండి. నిజంగా ఎంత పరిష్కారం దేవుడు ఎస్ఎఫ్జే ద్వారా ఇస్తున్నాడంటే 24 గంటలు ఫోన్ మన పక్కన ఉండి ఆ ఫోన్ మన సమయం దొంగిలిస్తున్న ఈ భయంకరమైన దినాల్లో ఫోన్ ఈరోజు మన ఆత్మీయతకు ఉపయోగపడేటట్లుగా మారింది. ఫోన్ ఈరోజు మనకి సంఘాంతి కలపడానికి ఉపయోగపడుతుంది, మనం ఆరాధించుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం ఫోన్ని వాడుతున్నాం కానీ సరిగ్గా వాడుతున్నాం, ప్రయోజనకరంగా వాడుతున్నాం, మేలుకరంగా వాడుతున్నాం. అందుకే స్థానిక సంఘాలు, ఈ ట్రెడిషనల్ చర్చెస్కి దగ్గర ఉన్న పెద్ద భయం ఏంటంటే, గంట ఇల్లు కూర్చొని, 2 గంటలు ఇల్లు కూర్చొని సాటిస్ఫై అయిపోతున్నారు. కానీ చాలదు, చాలదు అన్న విషయం అర్థం కావట్లే. అక్కడ రాయబడ్డ మాట అదే, 3వ వచనంలో ఏం చదువుతున్నామంటే, నేను దప్పిగలవాణి మీద, ఎండిన భూమి మీద, ఎండిపోయిన భూమి, నెరలు విడిచిన భూమి, మనం కొంచెం నీళ్ళే కానీ ఎట్లా పీల్చుకుంటుంది, ఎలా తాగేస్తుంది, ఎలా మింగేస్తుంది. దేవుడు తన కార్యం చేయడానికి మన దగ్గర నుంచి కోరుతున్నది ఏంటంటే, ఆకలి ఉండాలి, దప్పికుండాలి, ఆశ ఉండాలి, భారం ఉండాలి. ఒకవేళ మనం ఈ భారం, మాకు 166 సంఘాలు వచ్చేసేయండి, మాకు 55 సంఘాలు వచ్చేసేయండి, మాకు 20-30 మంది కుటుంబాలు ప్రార్థనకు వస్తున్నారండి, చాలండి అన్న స్థితిలో మాత్రం ఉంటే నువ్వేమి చూడలేవు ఈ సంవత్సరం, నువ్వేమి చూడలేవు ఈ సంవత్సరం. ఈ మాట అంటాను, ఈ మాట అంటాను, ఇదే పరిచర్య బిజినెస్ అయితే, ఇదే పరిచర్య ఒక బిజినెస్ అయితే సంవత్సరానికి 52 ఫ్రాంచైజీలు కట్టుంటే, 52 బ్రాంచెస్ ఓపెన్ చేస్తుంటే, ప్రతి దగ్గర కూడా లక్షల్లో లాభాలు వస్తా ఉంటే ఎట్లా ఉంటుంది? నేను ఎలా ఉంటా చెప్పనా? ఆంధ్ర తెలంగాణలో మనం వాళ్ళకి పిలవాల్సిన అక్కర్లా, ఎవరిని బొట్టు పెట్టి రండి బాబు అని పిలవాల్సిన అక్కర్లా, క్యూ కడతారు, క్యూ కడతారు. మాకు జాబ్ ఇవ్వండి, మాకు జాబ్ ఇవ్వండి, మాకు జాబ్ ఇవ్వండి, మాకు అవకాశం ఇవ్వండి. మనం విశ్వాస నేత్రాలతోటి ఈ పరిచర్య ద్వారా ఎన్ని ఆత్మలు రక్షించబడతాయో, రేపు భవిష్యత్తు జనరేషన్ యంగ్ జనరేషన్ పట్టుకోగలుగుతాం, కిడ్స్ని మన చిన్నారి పిల్లల్ని పట్టుకోగలుగుతాం, మన భర్తల్ని కట్టుకోగలుగుతాం, రాకడ కొరకు మనం సిద్ధపడుతూ మన కుటుంబాన్ని సిద్ధపరచుకోగలుగుతాం. పరలోకంలో మన బహుమానం, పరలోకంలో మన బహుమానం అంత గొప్పదో. ప్రభునందు మన ప్రయాసం వ్యర్థం కాదు. ప్రభునామలో చూపించిన ప్రేమను ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాడు అన్నాడు, అన్యాయస్తుని కాడు అన్నాడు. వాక్యంలోంచి మాటలో మీ గమనాన్ని తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నా. లూకాసు వార్త 23వ అధ్యాయము 28వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు. 27 కూడా, గొప్ప జన సమూహమును ఆయన గురించి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయన వెంబడించారు. యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడుగుడి, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి. మనం దయచేసి అర్థం చేసుకుందాం. ఆయన అంటున్నాడు నా కోసం కాదు, నీ కోసం ఏడు, నీ కుటుంబం కోసం ఏడు, నీ పిల్లల కోసం ఏడు, నీ పిల్లల కోసం ఏడు. ఆయన అంటున్నాడు, నేను నీ సంతానాన్ని దీవిస్తాను, నేను నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను, నీ సంతతి మీద నా ఆత్మను కుమరిస్తాను. ఆత్మను కుమరించడం అంటే దేవుడు రావటం, దేవుడు నేను మీలోకి వస్తాను, మీ పిల్లలతో ఉంటాను, మీ కుటుంబాల్లో ఉంటాను, ఆలయాలుగా మారుస్తాను, నిలయాలుగా మారుస్తానని చెప్పి ఆయన వాగ్దాన పూర్వకంగా మాట్లాడుతున్న ఈ మాటలు మనల్ని పురుకొల్పాలి. ఈ మాటలు మన పురుకొల్పాలి. మన పిల్లల విషయంలో ఒక మంచి తీర్మానం, యవనస్తుల పరిచర్య విషయంలో, చిన్నపిల్లల పరిచర్య విషయంలో ఒక మంచి తీర్మానాన్ని కలిగి ఉండటం ఆత్మీయ జీవితానికి మంచిది. ఈ సంవత్సరం అట్లాగా దీవెనకరంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుని తల్లి అయిన మరియా 8వ దినాన సున్నతి చేయడానికి తీసుకొచ్చింది. లూకాసువార్త 22వ వచనం ప్రకారంగా, బాలుడైన సమయాన్ని తల్లి అయిన అన్న, మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా పాలు విడవగానే తీసుకొచ్చి మందిరం వదిలిపెట్టేసింది పరిచర్య కొరకు. మనమేమంటున్నామంటే, వాడికి వయసు వచ్చిన తర్వాత, వాడికి అనుభవం వచ్చిన తర్వాత వాడంతటి వాడు తెలుసుకోవాలి, నేను మాత్రం బలవంతం చేయను. ఏ తల్లి అయితే బలవంతం చేయదో, ఏ తల్లి అయితే పిల్లలకు డైరెక్షన్ ఇవ్వదో. ఒక ఆయన నాతో ఇలాగ అంటున్నాడు, సార్ చూడండి, బైబిల్ చదవకపోతే నా భార్య నా పిల్లలకు భోజనం పెట్టనంటుంది, అంత కఠినంగా ఉంది. అవును, అంత కఠినంగా ఉండి తీరాల్సిందే, అంత కఠినంగా ఉండి తీరాల్సిందే. దేవుడు మనకిచ్చిన పిల్లల్ని దేవుని బహుమానం, మనం సంపాదించుకోలేదు, ఆయన పిల్లలు. ఫరో కుమార్తె దగ్గరికి మోషేని తీసుకొచ్చినాడు. ఫరో కుమార్తె మాట్లాడుతూ ఉంది తల్లితోటి, నా కొరకు ఈ బిడ్డకు నువ్వు పాలిచ్చి నా కొరకు పెంచు, నువ్వు పాలివ్వు నా కొరకు పెంచు. 127వ కీర్తన 3వ వచనం మనతో మాట్లాడుతుంది, గర్భఫలం నేనిచ్చిన బహుమానం, కుమారులు నేనిచ్చిన స్వాస్థ్యం, నా పిల్లల్ని నీకిచ్చాను. ఎలా పెంచాలి నువ్వు? బలవంతుని చేతుల్లో బాణాల్లా పెంచాలి, విరోధులతో వాదించేవారుగా పెంచాలి, సాతాను దగ్గర లొంగిపోయేవారుగా కాకుండా సాతాను దగ్గర నిలిచేవారుగా పెంచాలి. అందుకే నీకు ఒక 60 సంవత్సరాల వయసు ఇచ్చాను. అందుకే నీ చేతిలో నీ పిల్లలు ఒక 20 సంవత్సరాలు ఉంచుతున్నాను. 20 సంవత్సరాల పాటు ఈ బాధ్యత లేకుండా ఉండి చదువుల్లో పిల్లలు నెట్టేసి, చదువులు మానిపించమని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ కనీసం ట్యూషన్లను మానిపించండి, ట్యూషన్ టైం అన్న అడ్జస్ట్ చేసుకోండి. ఆ విచక్షణ జ్ఞానం ఉండాలి. దేవుడు దీవిస్తాను అన్నాడు, మనకి ఆ దప్పిక ఉండాలి, మనం ఆ ఆకలితో ఆశతో ఉండాలి. నా పిల్లల్ని దీవించుతావు అన్న ఆశతో మనం ఉంటే తప్పకుండా ఆయన దీవించడానికి ఇష్టపడతాడు. ఎలాంటి వాగ్దానాలు ఆయన చేస్తున్నాడో మీకు అర్థం కావడానికి కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నా. యోవేలు గ్రంథంలో ఆ ప్రవచనం, యోవేలు గ్రంథంలో ఆ ప్రవచనం ఎంత అద్భుతమైన మాటలు ఉన్నాయో. 2వ అధ్యాయం యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28 వచనాలు. తరువాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరించేదను. అందరికి పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానంగా ఇచ్చాడు. అయితే రెండన్నమాట, మీ కుమారులు ప్రవచించెదరు. కుమారులను కుమార్తెలను దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. యవన కాలముందు కాడిమోటి నరునికి మేలు, బాలుడు నడవలసిన త్రోవనికి వారికి బాల్యమంది నేర్పించు. నీ బాల్య దినములు ఇంద సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. బాలుడుగా ఉండగానే పిల్లలు సో మచ్ టీచబుల్, ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, వాగుతూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. అర్థం ఏంటంటే వాళ్ళ మైండ్ ఓపెన్ అయ్యింది. దే ఆర్ రెడీ టు రిసీవ్ వాట్ ఎవర్ యూ గివ్, దే ఆర్ రెడీ టు రిసీవ్. నువ్వేం చెప్పినా తీసుకొని సిద్ధంగా ఉన్నా. నువ్వు ఆ వయసులో ఆ అడుగుతున్నప్పుడు వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నువ్వు ప్రిపేర్గా లేకపోతే, నువ్వు సమయాన్ని కేటాయించుకోకపోతే ప్రభు ఎంత మాత్రం కూడా పిల్లల్ని వాడుకుంటాడు, పిల్లల్ని దీవిస్తాడు, పిల్లల్ని పట్టుకుంటాడని మాత్రం ఊహించడానికి వీల్లేదు. మీ కుమారులు ప్రవచనం చెప్పుదురు. రెండో మాట, మీ యవనులు దర్శనములు చూచెదరు. యవనులను కుమారులను కుమార్తెలను ఆయన దీవించడానికి, ఆయన అభిషేకించడానికి, ఆయన వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. పేరు పెట్టి భక్తుడు అయిపోతాడు అనుకోవద్దండి. పేరు భక్తి భక్తుడు అయిపోతాడు అనుకోవద్దు. ప్రార్థన చేసి కూడా భక్తుడు అయిపోతాడు అనుకోవద్దు. వాక్యం ఏమంటుందండి? ద్వితీయోపదేశకాలంలో 5:6 నువ్వు నేర్పించాలి. నువ్వు ఇంట కూర్చున్నప్పుడు నేర్పించాలి, నువ్వు త్రోవ నడుస్తున్నప్పుడు నేర్పించాలి, పడుకునేటప్పుడు దేవుని వాక్యాన్ని కదలగా, లేకపోతే దేవుని వాక్యాన్ని నేర్పించాలి, నిద్ర లేవగానే దేవుని వాక్యం నేర్పించాలి, అభ్యసింప చేయాలి. చదువుకోండి అని చెప్పడం కాదు, చదువుకోండి అని చెప్పడం కాదు, నేర్పించాలి, అభ్యసింప చేయాలి. నీ పిల్లలు నీ చేయి దాటి కాలేజీకి వెళ్ళడం అలవాటు చేసుకోవడానికి ముందే, నీ పిల్లలు ఉద్యోగాల్లోకి వెళ్ళిపోవడానికి ముందే, నీ పిల్లలు వివాహాలు చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోవడానికి ముందే, నీ పిల్లలు నీ దగ్గర నుంచి దూరం అయిపోవడానికి ముందే అప్పుడే నీకు ఛాన్స్. ఈలోగానే తర్వాత నెత్తి నోరు బాదుకున్న ఉపయోగం లేదు. ఎంత మాత్రం దేవుడు క్షమించడం, ఎంత మాత్రం నీ పిల్లలు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో అంతకంటే ఎక్కువగా ఆయన తన పిల్లలను ప్రేమిస్తున్నాడు. ఆయన పిల్లల్ని ఆయనకు కాకుండా చేసిన ఆ దోషంలో మనం నిలబడిపోతాం. నువ్వు ఎలా చెప్తే ఏ చొక్కా వేసుకోమంటే ఆ చొక్కా వేసుకుంటాడు, ఏ ప్యాంట్ వేసుకోమంటే ఆ ప్యాంట్ వేసుకోమంటాడు, కూర్చోరా అంటే కూర్చుంటాడు, నోటి మీద వేలేసుకోమంటే వేలేసుకుంటాడు. దట్ ఈస్ ద రైట్ టైం. నువ్వు చెప్పిన మాట వింటున్న టైం రైట్ టైం. ఒకనొక టైం వస్తుంది నువ్వేమీ చెప్పలేవు, నువ్వు చెప్పినా వాడు చేయడు, అసలు నీ పక్కన కూర్చోనే కూర్చోడు, నీ దగ్గరికి రానే రాడు. వాడికి ఆ వయసులో గర్ల్ ఫ్రెండ్ కావాలి, ఆ వయసులో స్నేహితులు కావాలి. అయిపోయింది. ఎప్పుడు అంటాం మరి, ఆ వయసు వచ్చిన తర్వాత నువ్వేమన్నా వాడికి నేర్పించగలవా? కాదు కదా. రఘునంద ప్రియులారా, దేవుడు మన పిల్లల మెట్ల పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏ ఇంటికన్నా వెళ్ళాలంటే బుడ్డోలు సెల్ ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నారు. యవన బిడ్డలు ప్రార్థనలో కూర్చోడు ఎంత కష్టమవుతుందో, కూర్చున్న ముక్కుబడి కోసం ఏదో బయట వాళ్ళు వచ్చారు బాగుండదు అంతే. నిజంగా క్రైస్తవ కుటుంబాలు క్రైస్తవ పిల్లలు దూరం అయిపోతున్నారు. ఎందుకో చిన్నపిల్లల పరిచర్య ఆ విషయంలో మాత్రం వాస్తవానికి మేమేమి చేయలేం, మేమేమి చేయలేం. పిల్లల్ని ఆడించటం, లాలించటం, ఆటలు చెప్పడం, ఆకర్షించుకోవటం బ్రదర్స్గా మేము చేయలేం. ఇంట్లో ఉన్న పిల్లల్ని ఏమైనా కంట్రోల్ చేయగలం, కానీ చిన్నపిల్లల పరిచర్య మేము చేయలేం. నేను చాలాసార్లు మాట్లాడుకుంటాను, అన్న నాకు పిల్లలు లేరు అని చెప్పి ఏ సోదరి అయితే ప్రార్థన రిక్వెస్ట్ కోరుతుందో నేను అనుకుంటాను, పిల్లలు లేరు నువ్వు అనుకుంటున్నావు, నువ్వు అర్థం చేసుకోగలిగితే వందల మంది పిల్లలను కంటావు, వందల మందిని పిల్లలు కంటావు. కాననికి గొడ్రాలు, కాననికి గర్భం, ధన్యం అన్న మాటలే నేను అనుకుంటాను. కడుపును పొడితే నీ ప్రేమ నీ తీపి వాళ్ళ మీదే. అసలు కడుపును పిల్లలు పుట్టకపోతే ఆ గర్భానికి చాలా ఆశ ఉంటుంది, పిల్లలు కావాలి, పిల్లలు కావాలి, పిల్లలు కావాలి. దేవుడు అంటున్నాడు ఎంతమంది పిల్లలు ఉన్నారు, ప్రతి బిడ్డ దేవుని బిడ్డ, ప్రతి బిడ్డ నీ బిడ్డ. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు నిజంగా కడుపున కని పెంచి పెద్ద చేయటం అది పెద్ద ప్రహాసం. కానీ ఆల్రెడీ కని పెంచి అంతవరకు వాళ్ళ బాధ్యత, నువ్వేమి కష్టపడి వండి పెట్టాల్సిన పనులా, నువ్వు చేయాల్సింది ఏంటంటే వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయటం, వాళ్ళకి దేవుడి దగ్గర నుంచి మన్నాను అందించటం. అంత భారం లేకుండా ఎంత సులువుగా చేయొచ్చు. అమ్మా నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం ప్రార్థన చేయండి, ఈ సంవత్సరం ప్రార్థన మీ తల్లి హృదయం ఏంటో చూపించండి, మీరు యవన బిడ్డల్ని చిన్న బిడ్డని ఎలా ప్రేమిస్తున్నారో చూపించండి. మీ ప్రార్థనలు తప్పకుండా చిన్నపిల్ల సహవాసాలు కడతాయి, మీ ప్రార్థనలు తప్పకుండా యవనస్తుల సహవాసాలు కడతాయి. ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా నేను పిల్లల సహవాసాలు నడిపించాలి, నేను యవనస్తుల సహవాసాలు నడిపించాలి, నేను నశించిపోతున్న యంగ్ జనరేషన్ కొరకు. కొన్నిసార్లు పోలీస్ స్టేషన్ కేసులు వస్తాయి. ఎట్లాంటి కేసులు అంటే అమ్మ రూము మీద తన్నటం, నాన్న గుండెల మీద తన్నటం, ఎట్లా ఉంటుంది అలాంటి కేసులు? ఏం అర్థం కాదు, ఏంటి ఇలాగ అయిపోయారు, అవును నువ్వు నిద్రపోయావు, నొప్పి బాగా తెలిసింది కదా, నొప్పి బాగా తెలిసింది కదా. ఒకవేళ ఆ నొప్పి నీకు ఎందుకు కలిగిందంటే ఇంకొకరి నొప్పికి నువ్వు పరిష్కారం చూపిస్తావు. ఎస్ఎఫ్జే ప్రారంభం కావడానికి ముందు నా భారం యవనస్తుల పరిచర్య. ఉద్యోగస్తుని అయిపోయాను, యవనస్తులతో కనెక్షన్ కట్ అయిపోయింది, ఉద్యోగస్తులు పరిచయం వైపు వెళ్ళాము. కానీ ఇప్పటికీ దేవుడు యవనస్తుల కోసం మాట్లాడుతున్నాడు, ఎప్పటికీ యవనస్తుల కోసం మాట్లాడుతున్నాడు. ఆయన అపొస్తలుల కార్యాల గ్రంథం ముగించుకున్నాడు. అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో యోవేలు వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మాట్లాడుతూ ఇలా అంటాడు పేతురు, ఇలా అంటాడు పేతురు, ఇలా అంటాడు పేతురు. అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. అంత్య దినములు యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును. కుమారులు కుమార్తెలు యవనులు వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు. పెంతెకొస్త దినమందు ఇది జరిగిందంటే అందరు పొందుకోలే, ఆ తరంలో వాళ్ళు పొందుకున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు. ఈ తరంలో తప్పకుండా మన పిల్లలు పెంతెకొస్త అనుభవం గుండా వెళ్ళాలి, ఆత్మ నింపు దాని అనుభవం గుండా వెళ్ళాలి, దాని ఆశీర్వాదం అంటాడు. 2వ అధ్యాయము 38వ వచనం పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకు మాత్రమే కాదు, మీకును మీ పిల్లలకు కూడా. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును, దూరస్తులకు అందరికీ, దూరంగా ఉన్న వారందరికీ, అనగా మన ప్రభువైన మన దేవుడు తన వద్దకు పిలిచిన వారందరికీ చెందును, అందరికీ చెందును. అందుకే పిల్లలు పిల్లలు పేరెంట్స్ రక్షించబడితే అర్థం ఏంటంటే పిల్లలు రక్షించబడతారు. పేరెంట్స్ కి ఈ సత్యం అర్థమైతే పిల్లలు వాళ్ళతో పాటు వస్తారు. ఆవు చేలో మేస్తా ఉంటే దూడ ఒడ్డున మేయదు కదా. ఆల్రెడీ ప్లాట్ఫామ్ రెడీగా ఉంది, పేరెంట్స్ పట్టబడ్డారు, స్త్రీల సహవాసాలు కట్టబడ్డాయి, ఉద్యోగస్తుల సహవాసాలు కట్టబడ్డాయి, పేరెంట్స్ ఆల్రెడీ పట్టుబడ్డారు. పేరెంట్స్ చక్కగా ప్రార్థన చేస్తున్నారు. మనం చేయాల్సింది ఏంటంటే పిల్లల కోసం ప్రార్థన చేయడం ప్రారంభిస్తే తల్లిదండ్రులు ఎలాగైతే అనుదిన భక్తులు వర్ధిల్లుతున్నారో వారి పిల్లలు, వారి యవన పిల్లలు, వారి చిన్నారి పిల్లలు ఇట్టే చాలా సులువుగా పట్టుబడతారు. జస్ట్ మనం ఆ ఏరియా కోసం ప్రార్థన చేయడం, అయ్యా నువ్వు దీవిస్తానన్నావు, మా సంతానాన్ని దీవిస్తానన్నావు, మాకు పుట్టిన వారిని దీవిస్తానన్నావు, వారిని దీవించండి, మేము వాళ్ళని పాదాల దగ్గర తీసుకొస్తాం, మీరు వాళ్ళని దీవించండి, మేము తీసుకొస్తాం, వాళ్ళని దీవించండి, వారిని ఎదిగింపు చేస్తానన్నావు, వారిని ఎదిగింపు చేయండి. ఎలాంటి మాటలు వాడుతున్నాడు పిల్లల కోసం? ఐశ్వర్య గ్రంథం 44వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న మాట, ఐశ్వర్య గ్రంథం 44వ అధ్యాయం 4వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట, ఆ నీటి కాలువల యొద్ద, నీటి కాలువల వద్ద నాటబడ్డ నిరవంజి చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుతారు. ఆత్మీయంగా ఎదగడానికి ఒకే ఒక్క ప్రిన్సిపల్, వారు వాక్యంలో నాటబడాలి. కీర్తన గ్రంథం 1వ కీర్తన 2వ వచనం 3వ వచనం నీటి కాలువల వారిని నాటబడ్డ చెట్టు. 2వ వచనంలో ఏమన్నాడు? దివారాత్రులు యెహోవా ధర్మ శాస్త్రమును ధ్యానించటం. దేవుని వాక్యం పిల్లల్ని పట్టుకుంటుంది, దేవుని వాక్యం వాళ్ళని మారు మనసులకు నడిపిస్తుంది, దేవుని వాక్యంలో శక్తి ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు రెడీగా ఉన్నాడు మన పిల్లల్ని అభిషేకించి దానికి వాడుకోవడానికి. యాజ్ ఎ పేరెంట్ గా నీ పిల్లల్ని తీసుకొచ్చి నా బిడ్డలను దీవించి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయడం, పిల్లల విషయంలో నువ్వు ప్రార్థన చేయడం, పిల్లల సహవాసాలు కట్టుబడడం కొరకు ప్రార్థించే తల్లులుగా మీరు బాధ్యత తీసుకుని ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు, గొప్ప కార్యాలు ఈ సంవత్సరం ప్రభు యవనస్తుల పరిచయలోను చిన్నపిల్లల పరిచయలోను ఆయన చేయడానికి, భవిష్యత్తు తరాలను దీవించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రతిసారి కాన్ఫరెన్స్ జరుగుతూ ఉన్నప్పుడు రెగ్యులర్ గా ఒక బ్రదర్ నాకు ఆ ప్రేయర్ రిక్వెస్ట్ పెడతా ఉంటాడు. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ చదవడానికి కూడా ఇబ్బందిగా ఉంటాడు. ఏంటి ఆ ప్రేయర్ రిక్వెస్ట్ అంటే, మా అన్నగారు కూతురు ఆమె ప్రేమనే మోహంలో పడింది, ఆ దురాత్మ నుంచి విడుదల పొందాలి. ఆయన ఇంకా చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాను, డెలివరెన్స్ వస్తుంది. అమ్మా ఎంత భయంకరంగా ఉన్నాయంటే, కాలేజీకి వెళ్తున్న పిల్లలు పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు, కాలేజీలోకి గాంజా వచ్చి పడిపోయింది, పిల్లలు భయంకరంగా తయారవుతున్నారు, సోషల్ మీడియా పిల్లల్ని పాడు చేసేస్తా ఉంది, కల్చర్ చెడిపోయింది, భయభక్తులు లేవు, పేరెంట్స్ కూడా విచ్చలవిడతారని వదిలేశారు, సినిమాలు కూడా వారి జీవితాన్ని ఎంత భయంకరంగా ప్రభావం చూపిస్తున్నాయంటే ఇండీసెన్సీ విపరీతం అయిపోయింది. ఒకే ఒక్కటి పరిష్కారం, దేవుడు వాళ్ళు పట్టుకోవాలి, తల్లిగా తండ్రిగాను ప్రార్థన చేయాలి. ఆయన ఇచ్చిన వాగ్దానం ఈ సంవత్సరం నెరవేర్పును మనం చూద్దాం. ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేద్దాం. నీ పిల్లలను ఆశీర్వదిస్తానన్నావు, నీకు పుట్టినవని తీరుస్తానన్నావు, నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు. ప్రభు మీ మాట నిలబెట్టుకోండి, మేము మాత్రం ఆకలి కొంటాం, దప్పిగల వాని మీద నీళ్ళు అన్నాడు కదా, ఆ దప్పికతో ప్రార్థన చేద్దాం. ఎండిన భూమి మీద ప్రవాహ జలాలు అన్నాడు కదా, మనం ఎండిపోయిన నేల ఎలాగైతే గొప్ప ఆశతో ఉంటుందో నా పిల్లలు పట్టుబడాలన్న గొప్ప ఆశతో ప్రేమతో ప్రార్థన చేద్దాం. ప్రభు అటు కృప అటు ప్రార్థన భారాన్ని 55 స్త్రీల సహవాసాలకు నాయకులకు అనుగ్రహించిన గాక. ఆమేన్.